The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
హలో, కానమోకు కథావచనం శ్రోతలకు నమస్కారం. మోహనవచనం పరిజ్ఞాన హితబాణం ద్వారా మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా శ్రోతలకు ఆహ్వానం. ఇప్పుడు మనం పేదల దేవుడు ప్రవీధి చంద్ర బంజి కాకతీయ, ఆయన అమరత్వ జీవిత చరిత్ర, దాన్ని ఒక అంశంగా విందాం. పేదల దేవుడు ప్రవీధి చంద్ర బంజి కాకతీయ, ఈయన జననం 1929 జూన్ 25, ఆయన మరణం మార్చ్ 25, 1966. పేదల దేవుడు మహారాజా సాహెబ్ ప్రవీధి చంద్ర బంజి దేవ్ కాకతీయ, బస్తర్. మార్చ్ 25 రుద్రమ పుట్టినరోజు. మార్చ్ 25, 1966 ప్రవీర్ ఆమెను చేరిన రోజు, అమరత్వం పొందిన రోజు. రాజవంశంలో పుట్టిన, పేదల కోసం ప్రాణాలు అర్పించడం అంటే ఏమిటో అచ్చంగా చూపిన మహోన్నత వ్యక్తి, ఉద్విగ్న జీవితం ఇది. బస్సర్ వెళ్ళినప్పుడు జగదల్పూర్ కోట చూస్తుండగా దాని ముందు పువ్వులు, ఫోటో ఫ్రేములు అమ్మే కొట్టు ముందు కూర్చున్నాం. అక్కడ అమ్ముతున్న దేవుడి ఫోటోల్లో రాజకుటుంబం ఫోటోలు కూడా ఉన్నాయి. రాజావారిని అదే విషయం అడిగాం, అదేమిటి దేవుడి ఫోటోలతో మీ ఫోటో కూడా ఉంచారు అంటూ బోలెడంత ఆశ్చర్యంగా, దానికి ఆయన తాపీగా చెప్పిన సమాధానంతో మా ఆశ్చర్యం మరింత రెట్టింపైంది. కొన్ని పండుగల సందర్భంగా గ్రామదేవతల పీఠం కంటే ఉన్నత ఆసనం వేసి వీరిని కూర్చోబెట్టడం అక్కడి ఆచారం అట. అసలు దేవుడి పటాలలో వ్యక్తులు ఉండటమే ఎరుగని విషయం అయితే, ఆయన అన్న సంఘటన అర్థం చేసుకోవటానికి మాకు మరికొంత సమయం పట్టింది. తమిళనాడులోనే వ్యక్తి పూజ ఇష్టమైన వారికి గుడి కట్టడం అంటూ షాకింగ్ న్యూస్ చదువుతుంటాం. కానీ ఇలా ఇక కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకోవటం అంటే ఏమిటో బస్తర్ ప్రజలు చూపించారు. అటువంటి ప్రజల కోసం దేవుడిలా కొలిచే రాజకుటుంబం వ్యక్తి మళ్ళీ మనుషుల్లో మామూలు మనిషిగా మారి ప్రాణాలను తృణప్రాయంగా ఇచ్చేసి మళ్ళీ దేవుడి కంటే మరింత ఉన్నత స్థానంలోకి ఎలా వెళ్ళారనే కథని ఒకసారి వినండి. నేను పేదల దేవుణ్ణి మాట్లాడుతున్నాను అంటూ ప్రవీర్ గారు స్వయంగా హిందీలో పుస్తకం రాశారంటే తనని తాను ప్రజల కోసం ఎంతగా అర్పించుకున్నారో అర్థం చేసుకోవచ్చు. పేదల దేవుడు రాజా ప్రవీర్ చంద్ర బంజిదేవ్ కాకతీయ. రాజ్యప్రభువుగా ఈయన 1936 నుంచి 1966 జూన్ వరకు చేశారు. 1929 మార్చి 12 లేదా 25 1929 జూన్ జన్మించారని మనం భావించాలి. రాయ్పూర్లోని రాజ్కుమార్ కళాశాలలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నాడు. తన మైనారిటీ తీరిన తర్వాత 28 అక్టోబర్ 1936 పట్టాభిషిక్తుడైనాడు. మధ్యప్రదేశ్ నుంచి ఎమ్మెల్యేగా కూడా ఎన్నికైనాడు. ఈయన వివాహం 4 జూలై 1961 జరిగింది. 1930 జన్మించిన మహారాణి పఠాన్ రాజవంశపు రావు సాహెబ్ ఉదయ్ సింగ్ గారి కుమార్తె అయిన సుభరాజా కుమారిని వివాహం చేసుకున్నాడు. ఆమె 11 సెప్టెంబర్ 1996 మరణించారు. అత్యంత విచారకరమైన సన్నివేశంలో ప్రజల కోసం పోరాడుతూ ప్రభుత్వం జరిపిన కాల్పులలో రాజా ప్రవీర్ చంద్ర మార్చ్ 25, 1966 మరణించారు. ప్రవీర్ జీవితం చాలా చిత్రంగా గడిచింది. పేరుకు రాజవంశపు ప్రభు అయినా ఆయన పోరాటమంతా ప్రజల తరఫునే సాగింది. ఈయన చిన్న వయసులో ఉండగానే తల్లి మహారాణి ప్రఫుల్ల కుమారీదేవి 1936లో ఇంగ్లండ్లో ఉండగానే అపెండిసైటిస్ కడుపు నొప్పితో మరణించింది. ఆమెకు ఇంగ్లాండ్ ప్రభుత్వం సరైన సమయంలో వైద్యం చేయించక కుట్రపూరితంగా వ్యవహరించడం వల్లనే ఈ మరణం సంభవించిందనే విషయాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసింది. ఆమె మృతి ద్వారా బలంగా ఉన్న సంస్థానాన్ని ఢీలా పడేలా చేసి తమ ఆధీనంలోకి మార్చుకోవాలనేదే వారి కుట్ర సారాంశం బ్రిటిష్ వారిది. అప్పటికి ప్రవీర్కు కేవలం 7 సంవత్సరాలు. అతడి తమ్ముడు, చెల్లెలు ఇంకా చిన్నవారు. ఇదే అదునుగా బ్రిటిష్ ప్రభుత్వం గిబ్బన్ అనే వాణిని వీరి రాజకీయ ప్రతినిధిగా నియమించి పేరుకు సంస్థానాధీశునిగా పిల్లవాడు ప్రవీర్కు పట్టాభిషేకమైతే చేశారు. భూంకాల్ వంటి ఉద్యమాన్ని నిర్వహించిన ప్రఫుల్ల కుమార్ ఈ పిల్లల తండ్రి బ్రతికే ఉన్నప్పటికీ అతనికి పిల్లలను పెంచే అవకాశం లేదంటూ ఆంక్షలు విధించారు. సంస్కృతి, ఆధునీకరణ అంటూ ఏవేవో మాయమాటలు చెప్పి స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా చూచుకున్నారు. కానీ గిబ్బన్ మహాక్రూరుడు. పిల్లల పెంపకంలో అనేక ఆంక్షలు విధించాడు. వారిని కేవలం అనాథల్లా పెంచాడు. వారి తెలివితేటలను కలరాచేందుకు నిరంతరం ప్రయత్నించేవాడు, తరచూ కొట్టేవాడు. ఆడపిల్లను మరీ పిరికి పిల్లలా, ప్రతిదానికి భయపడేదానిగా పెంచాడు. ఆమె పెళ్లి కూడా రాజకుటుంబంతో కాక మామూలు జమీందారీ కుటుంబంతో, అది కూడా ఆమెకు పూర్తిగా యుక్త వయస్సు రాకముందే జరిపించాడు. అక్కడ ఇమడలేక ఆమె పిచ్చిదైపోయింది. 4 సంవత్సరాలు కూడా తిరగకముందే చనిపోయింది. అందుకే ప్రవీర్ చంద్ర చిన్నప్పటి నుంచే గిబ్బన్ దాష్టీకాన్ని, బ్రిటిష్ వారి పద్ధతులను వ్యతిరేకిస్తూ పెరిగాడు. వాస్తవానికి ప్రవీర్ చంద్రదేవ్ చాలా సున్నిత హృదయుడు. తన ఇంట పెరిగే కుక్క చనిపోయినందుకే చాలా బాధపడి దానికి రాచమర్యాదలతో ఊరేగింపు చేసి అంత్యక్రియలను నిర్వర్తింపజేశాడు. ప్రవీర్కు పాగల్పత్రం ఇప్పించిన గిబ్బన్, ఒకసారి గిబ్బన్ సెలవుల్లో వెళ్ళవలసి వచ్చింది. అందుకే తన బాధ్యత అయిన పిల్లల పెంపకాన్ని తాత్కాలికంగా జోషి అనే మరో అధికారికి అప్పగించి వెళ్ళాడు. ఆయన గిబ్బన్లా కాక దయామయుడు. తమ సొంత ఇంటికి తీసుకువెళ్ళి పిల్లలకు మంచి ఆహారాన్ని, ఆత్మీయతను రుచి చూపించాడు. కానీ ఈ విషయాన్ని రాగానే పసిగట్టిన గిబ్బన్ జోషిపై మండిపడ్డాడు. దాంతో తట్టుకోలేక ప్రవీర్ గిబ్బన్ చెంప చెళ్ళుమనిపించాడు. ఈ విషయంలో కోపించిన గిబ్బన్ కమలకుమారిలాగానే ప్రవీర్కు కూడా పిచ్చి లేచిందని మానసిక వైద్యుల చేత పాగల్ సర్టిఫికెట్ ఇప్పించి బలవంతంగా వైద్యం పేరుతో శిక్షలకు గురిచేశారు. 1947 జూలై నెలలో ప్రవీర్కు 18 సంవత్సరాలు నిండి మైనారిటీ పూర్తవటంతో నిజమైన అధికారాలను అతనికి అప్పగించక తప్పలేదు. కానీ అది జరిగిన 1 నెలలోనే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 1948లో బస్తర్ సంస్థానాన్ని ఇతర సంస్థానాల మాదిరిగానే ఇండియన్ యూనియన్లో విలీనం చేసుకున్నారు బ్రిటిష్ వారు. బ్రిటిష్ వారు కాదు, స్వతంత్రం పొందిన భారతదేశం వారు. ప్రవీర్ చంద్రకు కేవలం రాజా అన్న బిరుదుతో పాటు రాజాభరణాన్ని మాత్రం ప్రకటించారు. అక్కడితో ఆగకుండా 1953లో ఆస్తులన్నీ ప్రభుత్వపరం చేసుకున్నారు. సంస్థానపు ఆస్తులన్నింటినీ ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవడం అన్యాయమంటూ రాయ్పూర్ యూనివర్సిటీ నుంచి ఎంఏ పూర్తి చేసిన, ఆ తర్వాత ఇంగ్లండ్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివిన ప్రవీర్ చంద్ర పోరాటం చేయాల్సి వచ్చింది. ఇలా తన కోసమే కాక 1955లో ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సేవా సంఘ్ పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి ప్రజల ఆర్థిక సామాజిక దోపిడీపై కూడా పోరాడే పంథాను ప్రవీర్ ఎంచుకున్నారు. 1957లో బస్తర్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. కానీ 2 ఏళ్ల తర్వాత పదవి నచ్చక రాజీనామా చేశారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం లాగానే కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఆయనపై కక్ష సాధింపు చర్యలకు పూనుకుంది. 1961 ఆర్థిక నేరాల ఆరోపణపై అరెస్టు చేసింది. రాజా అన్న బిరుదును తొలగించింది. విభజించి పాలించు అన్న సూత్రాన్ని వంటబట్టించుకున్నట్లు అతని తమ్ముడు విజయ్ చంద్ర బంజ్దేవ్ను దగ్గరకు తీసుకొని ఆయనకు రాజా అన్న బిరుదునిచ్చి అన్నదమ్ముల మధ్య వైషమ్య బీజాలు నాటింది. విజయ్ మహల్ అన్న పేరుతో విజయ్ చంద్ర బంజ్దేవ్కు ఒక భవంతి కట్టివ్వడంతో ఆయన అక్కడకు మారి అన్నకు మరింత దూరం అయ్యాడు. తరతరాలుగా వస్తున్న రాజమహల్లో ప్రవీర్ చంద్ర ఒక్కడే మిగిలారు. కానీ ఆయనకు నిరంతరం ప్రజలు అండగా ఉంటూనే వచ్చారు. ఆయన శక్తియుక్తుల్ని వారి కోసమే ఖర్చు చేయటం ఒక విధిగా భావిస్తూ వచ్చారు. ఆ సంవత్సరమే 1961 రాజస్థాన్ రాజపుత్రికతో వివాహం జరిగినప్పటికీ ఈయన పేదల పద్ధతులు నచ్చక ఆమె సంవత్సరం కూడా కాపురం చేయకుండానే పుట్టింటికి తిరిగి వెళ్ళిపోయింది. కానీ గిరిజనం మాత్రం ఈయనను దేవుడిగా కొలవటం ప్రారంభించారు. పేదల దేవుడు ప్రవీర్ చంద్ర బంజ్దేవ్ కాకతీయ లోహండివాడ గిరిజన సంత కేసు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ రోజు 1961 మార్చి 31 బస్తర్ జిల్లాలోని చిత్రకూట్కు దగ్గరలో ఉన్న లోహండిగూడ అనే గ్రామంలో ప్రతివారం గిరిజనుల సంత జరుగుతుంది. సరుకులు కొనుగోళ్ళు అమ్మకం కోసం అనేక గ్రామాల నుంచి ఆదివాసీలు అక్కడికి వస్తారు. ఆ సంత రోజు ప్రవీర్ చంద్రపై ప్రభుత్వం నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా జమ కావాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన ప్రభుత్వం అకారణంగా 144 హెచ్చరికలు జారీ చేసి సుమారు 10,000 పైగా ఉన్న గిరిజనులను చెల్లా చెదురు చేస్తూ పోవలసినదిగా హోంకరించారు. ఆ సమయంలో ఒక సామాన్యుడైన గిరిజనుడు లేచి గొప్ప వాదన చేశాడు. ఇదిగో ఇలా చూడండి, ఇది నా అరచేయి, దీనిలో ఒక వేలిని తీసేసి మరో వేలు ఇక్కడ అతుకుతానంటే కుదురుతుందా? 1948 సంస్థానాలు రాజరికాలు లేవని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు రాజా బిరుదును ఒకరి నుంచి తీసి మరొకరికి ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి అంటూ వేసిన ప్రశ్నలకు సమాధానాలు లేక లాఠీఛార్జీ ప్రారంభించారు ఆనాటి పోలీసులు. గిరిజనుల చేతుల్లో స్వతహాగా ఉన్న విల్లంబులు గొడ్డళ్లను ప్రయోగించలేదు. అయినా తోపులాట కాల్పుల వరకు వెళ్ళింది. 10 వరకు చనిపోయారు. 59 అరెస్ట్ అయ్యారు. అయినా ప్రభుత్వం వారిపై ఎటువంటి కేసును నిరూపించలేక వారందరినీ చివరకు బేషరతుగా విడిచిపెట్టాల్సి వచ్చింది. అయినా సరే గిరిజనుల పైన వీళ్ల వెనుక ఉక్కు స్తంభంలా నిలబడ్డ ప్రవీర్ చంద్ర పైన ప్రభుత్వానికి కోపం చావలేదు. మరో సందర్భం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అది దసరా రూపంలో వచ్చింది. ఆదివాసీలకు దసరా చాలా పెద్ద పండుగ. రాజావారి సంప్రదాయం ప్రకారం ఏనుగు అంబారీపై ఊరేగింపుగా గుడికి వెళ్ళడం ఆచారం. కానీ ప్రభుత్వం ఈసారి ఏనుగు అంబారీపై విజయ చంద్ర కూర్చోవాలని కోరుతూ నిధులు కూడా మంజూరు చేసింది. కానీ ఈ ఆలోచనను వ్యతిరేకించిన గిరిజనం ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఊరేగింపును బహిష్కరించి తమ సొంత ఖర్చులతో 100,000 ఆనందోత్సాహాలతో ప్రవీర్ చంద్రకు గజారోహణం చేశారు. అంతేకాదు, ఆనాటి నుంచి ఆయనను జనతాకి రాజా అని పిలవటం ప్రారంభించారు. అంతేకాదు, ప్రవీర్ పుట్టినరోజు కానుకలాగా ప్రభుత్వంపై తను వేసిన కేసు కూడా గెలిచాడు. తన ఆస్తులన్నీ ప్రభుత్వం నుంచి ఆయనకే 1963 జూలై 4 సంక్రమించాయి. ప్రజలకు కావలసిన అవసరాలను ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా తనే ఏర్పాటు చేస్తూ నువ్వేమన్నా దేవుడివా అని అడిగేవారికి ఎస్, ఐఆమ్ ది గాడ్ ఆఫ్ ఆదివాసీస్ అని స్వయంగా చెప్పుకునేవారు. కానీ ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల మనిషిగా ప్రవీర్ ఎదగటం కాంగ్రెస్కు అసలు నచ్చలేదు. ఆయనను రాజకీయ ప్రత్యర్థిగానే తూచేవారు. ఉదాహరణకు 1965 బస్తర్ గిరిజన సమస్యలపై ఢిల్లీకి వెళ్ళి అప్పటి హోమ్ మినిస్టర్ గుల్జారీలాల్ నందాను కలిసేందుకు ఒక మాజీ ఎమ్మెల్యే, ప్రజల నాయకుడు, సంస్థానపు అధికార ప్రతినిధి అపాయింట్మెంట్ అడిగితే ససేమిరా కుదరదన్నారు. దాంతో అక్కడ నిరహార దీక్షకు కూడా ప్రవీర్ కూర్చోవలసి వచ్చింది. అప్పటికి కానీ దిగి వచ్చిన ప్రభుత్వం ఈయనతో చర్చలకు సిద్ధపడలేదు. ఆ సంఘటన తర్వాత ప్రవీర్ ఆదివాసీ సమస్యలపై మరింత దృష్టి సారించారు. ఆఖరకు తను ఉంటున్న రాజమహల్ను సైతం ప్రజావేదికగా మార్చారు. 1965 నవంబర్లో రాజమహల్ ముందున్న విశాలమైన మైదానంలో ఆదివాసీ స్త్రీల ఊరేగింపు బహిరంగ సభ జరిగింది. దీంతో మహిళలు సైతం ఒక సంఘటిత శక్తిగా రూపొందారు. దాని ఫలితంగా తమ డిమాండ్ల కోసం కొద్ది రోజుల తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని సైతం ముట్టడించగలిగారు. రాత్రింబవళ్ళు ధర్నాను నిర్వహించారు. కానీ చిరెత్తుకొచ్చిన ప్రభుత్వం అర్ధరాత్రి పూట మగ పోలీసులు వారి ధర్నా స్థలాన్ని ముట్టడించి ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తించారు. ఈ దౌర్జన్యానికి నిరసనగా 1965 డిసెంబర్ 12 విజయభవన్ ముంగిట స్వయంగా ప్రవీర్ చంద్ర నిరహార దీక్షకు కూర్చున్నాడు. ఆదివాసీ సమస్యలతో మమేకమైన రాజా ఒక పూర్తిస్థాయి ఉద్యమకారుడిగా మారిపోయాడు. బహుశా భారతదేశంలో ఏ సంస్థానపు రాజు కూడా ఇట్లా ప్రజలతో, వారి సమస్యలతో మమేకం కావడం, వారి కోసం ఇలా దిగివచ్చి దీక్షలకు సైతం కూర్చోవటం చరిత్రలో ఈయనొక్కడే చేసి ఉండవచ్చు. అందుకే ఆయనను పేదల రాజు అనడం ఏమాత్రం తప్పులేదు. జల్ జంగల్ జమీన్పై ఆదివాసీలకు హక్కును కలిగించేందుకు ఈయన చేసిన పోరాటం సైతం వృధా పోలేదు. విజయభవన్ ముందు నిరహార దీక్ష ముగించిన 2 నెలల్లోనే మరో పెద్ద సమస్య వచ్చి ఏర్పడింది. రైతుల దగ్గర లెవీ పన్నుల వసూళ్ల విషయంలో ప్రభుత్వాధికారులు చాలా దురుసుగా వ్యవహరించేవారు. ఒక పేద రైతు బాకీ పడిన లెవీ కోసం అధికారులు దర్పంతో బలవంతంగా చొరబడి ఆ కుటుంబం దాచుకున్న 10 బస్తాల బియ్యం మొత్తాన్ని జప్తు రూపంలో ఒకరోజు తరలించుకుపోవటంతో మనస్తాపం చెందిన ఆ రైతు వెంటనే అదే ఇంటి దూలానికి ఉరేసుకొని ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటన గిరిజనుల గుండెల్లో చితిమంటలు రగిల్చింది. అన్నాళ్ళు భరిస్తూ వచ్చిన పన్నుల దురాగతాలపై పోరాడాలనే కోపం పెరిగింది. గిరిజనుల భూములను చవకగా కొట్టేసే దళారీలు, కలపను అక్రమంగా తరలించే గుత్తేదారులు ప్రకృతి సంపదను చౌకగా కొట్టేసి కోట్లకు పడగలెత్తినా గిరిజన జనాలపై తమ అహంకార పూరిత మనస్తత్వాలను ప్రదర్శించే పెద్దల మీద తిరగబడాలనుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రవీర్ చంద్ర ఆధ్వర్యంలో ఆదివాసీ సేవాదళ్లను ప్రారంభించారు. జరుగుతున్న అక్రమాలపై సవివరంగా ప్రభుత్వానికి వినతులు, అభ్యర్థనలు ఇవ్వటం ప్రారంభించారు. ప్రజాప్రతినిధుల దృష్టికి ఈ విషయాలను తీసుకొచ్చారు. అయినా పెద్దగా పరిష్కారం దొరకకపోవడంతో 1966 ఫిబ్రవరి 8 మళ్ళీ విజయభవన్ ఎదుట నిరహార దీక్షకు కూర్చున్నాడు ప్రవీర్. అప్పటికి దిగొచ్చిన ప్రభుత్వం లెవీ వసూళ్ల విషయంలో తప్పకుండా కొత్త చట్టం తీసుకొస్తామని వాగ్దానం చేయడంతో అప్పటికి దీక్ష విరమించారు. అంతేకాక బస్తర్లో విషమిస్తున్న పరిస్థితులపై మాట్లాడేందుకు ప్రతినిధుల సభకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజాను భోపాల్కు పిలిపించుకున్నారు. అంతేకాకుండా శాంతి భద్రతల కోసమంటూ ఆయనను కొన్నాళ్ళు బస్తర్కు దూరంగా ఉండమని అడిగారు. తన తండ్రి ప్రఫుల్ల కుమార్ బంజ్దేవ్ను కూడా ప్రభుత్వం ఇలాగే ఒరిస్సాకు పంపిన విషయం రాజాకు గుర్తుంది. తెల్ల ప్రభుత్వానికి, నల్ల ప్రభుత్వానికి పరిపాలనలో పెద్దగా తేడా లేదని ఈ విషయంతో ఆయనకు మరింత స్పష్టమయ్యింది. తనను ప్రేమించి కొలిచే తన ఆదివాసీలకు దూరంగా వెళ్లే ప్రసక్తే లేదు. మీరు ఏం చేసుకోగలిగితే అదే చేసుకోండి అంటూ ముఖం బద్దలు కొట్టే సమాధానం చెప్పి ఆయన తిరిగి వచ్చారు. కానీ ప్రజలు మరింత గొప్పగా ఈ విషయంలో ఆయనకు హృదయాలకు హత్తుకున్నా సరే ప్రభుత్వం తమ కోపానికి పగకు మరింత పదును పెట్టుకుంటూ
డిస్క్లైమర్, The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.
అనురాగ సీమ మనేలుదామా ఆనందాల చవిసూదమా
మేఘాల తేలాడి గోలాడుదామా మెరిసే ధరణి మననేసుమా
అనురాగ సీమ మనమేలుదామా ఆనందాల చవిసూదమా ఎగిరేటి ఎలసేటి గీతాలు మ్రోగే చిగురాకు పూబాలలుగే
తెరవోలి చిరుగాలి పారాడి సాగే కెరటాలు కోనేట తూగే
మధురానుభవమే ఈ జగాన మధుమాసమై నేడు శోభించేనా అనురాగ సీమ మనమేలుదామా ఆనందాల చవిసూదమా తలదించనే
పలికేటి చిలుకేల తన పాటమాలే
కలకంఠి నీ కంఠమాలించనే
పులికింది కళలా నీ లోకమెల్ల
పులకించ నిలువెల్ల గిలిగతల
మనలోని ప్రేమ
ఎనలేని ప్రేమ మనసార తని వీర సేవింతుమా అనురాగ సీమ మనమేలుదామా ఆనందాల చవిచూదమా మేఘాల తేలాడి ఓలాడుదామా మెరిసే ధరణి మనదేశుమా అనురాగ సీమ మనమేలుదామా ఆనందాల చవిచూదమా
la 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 aha ho 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 ho
ಮಗ ಪಾಡೆ ಓ ಅವನು ನಿಗಂ ಪ್ರಣಯ ರಥಂ ಸಾಗೆನು ನೇಡೆ ಕೋರಿನ ಕೋರಿಕ ಪಾರಟಲಾಡೆ ಓ ಅವನು ನಿಗಂ ಆಹಾ ಸಂಸ್ಥೆ